పరిచయం మాత్రమే చేయగలం. భాగవత సప్తాహము జరిపించుకునే స్థాయికి మీరు ఈ పరిచయాన్ని అర్థం చేసుకుని ఎదగగలిగితే చాలా ఆనందిస్తారు. ఈ 7 రోజులలో నేను చెప్పేటటువంటి విషయాలలో మీరు చాలా ప్రముఖముగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే కథలు. ఈ కథలు చాలా ముఖ్యమైనటువంటివి, మన జీవితాన్ని మార్చివేసేటటువంటివి. అందులో ఒక కథ ఇవాళ నేను చెప్పబోతున్నది, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. బ్రహ్మదేవుడు తన లోకంలో, సత్యలోకంలో చాలా బిజీగా ఉన్నట్ట. అసలు బ్రహ్మదేవుడు ఎప్పుడు బిజీగానే ఉంటాడుగా, ఇంతమంది నొసట వ్రాత రాయది, వాళ్ళ కర్మానుసారము, వాళ్ళ ప్రారంభ కర్మానుసారము, వాళ్ళ సత్యమా సత్యస్తాను చెప్పింది మీకు అర్థమయ్యేటట్టు చెప్పగలుగుతున్నానో లేదో అన్నదే మీ నుంచి నాకు తెలుస్తుంది. నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతే లాభం ఏంటి? కానీ ఒకటి మాత్రం జరిగి తీరాలి, ఈ సప్తాహం అయిన తర్వాత మీరు మారిపోవాలి, మీ జీవితాల్లో మార్పులు రావాలి. రాలేదనుకోండి నేను చెప్పలేకపోయినా అర్థం, మీ తప్పు కాదు, అది నా చేతగాలేదన్నమాట మీకు చెప్పడం. అంచేత గ్యారంటీగా నా శాశక్తిలో నేను ప్రయత్నిస్తాను మిమ్మల్ని ఉతికి ఆరేయటానికి. కానీ ఉతికి ఆరైతే మీకు బాధ తెలియకుండా మాత్రం చేస్తా నేను. అంచేత నేను ఉతికినా మీకు తెలియదు నేను ఉతుకుతున్నానని, ఆరేస్తున్నా నేను ఆరేస్తున్నానని మీకు తెలియదు. కానీ ఒక వారం తర్వాత మీ కుటుంబ సభ్యులలో కానీ మీకు తెలిసినటువంటి మిత్రులు కానీ ఏదో మార్పు వచ్చిందయ్యా మీలో, కానీ ఆ మార్పు ఏంటో మాకు తెలియదు, కానీ ఆ మార్పు ఏదో బాగుంది అని అంటే మీరు ఖచ్చితంగా భాగవతాన్ని బాగా పరిచయం చేసుకోగలిగారు. ఆ మార్పు రాకపోతే అసలు అది భాగవతమే కాదు. ఒక కథ చెప్పబోతో ఇదంతా చెప్తున్నాను నేను. ఆ కథకు ఉపోద్ఘాతం అన్నమాట, కథకి పరిచయం. వ్యాస భగవానుడు విష్ణు యొక్క అంశాన్ని మనందరికీ తెలుసు, వేదాలన్నింటినీ కూడా క్రోడీకరించాడు. పూర్వకాలంలో వేదాలను లిపిబద్ధం చేయలేదు ఎప్పుడు కూడా, అది శృతి స్మృతి అలా వెళ్లాల్సిందే. శృతి అంటే ఏంటి, చెప్పేవాడు ఒకటి చెప్తూ ఉంటాడు, మీరు వింటూ ఉంటారు, విన్నాక మీకు గుర్తుండాలి, అది స్మృతి. అంచేత ఈ శృతి స్మృతి ఇవి రెండే భారతీయ ఆధ్యాత్మిక జీవితంలో ప్రముఖమైనటువంటి పాత్ర వహిస్తాయి. వినటం నేర్చుకోవాలి, విన్నాక గుర్తుంచుకోవటం నేర్చుకోవాలి. 9 రకాలైనటువంటి భక్తుల గురించి, భక్తి గురించి చెప్తూ ఉంటాం మనం. మనం అందులో ఎక్కడున్నామో ముందు నిర్ణయించుకోవాలి. మీరు ఎక్కడున్నారు? మరి శ్రవణం కీర్తనం విష్ణు మొదటిది శ్రవణం. అంటే చాలా మంది చాలా పుస్తకాల్లో ఏం రాస్తారు అంటే శ్రవణ భక్తి ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంది అని. ఉందో లేదో మనం నిర్ణయించుకుందాం ముందు మొదటి స్థాయిలోనే. కానీ ముందు ఆ శ్లోకం మీకు తెలుసు కదా, ఎవరికైనా పూర్తిగా గుర్తున్నది? శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం. ఇవి తొమ్మిది స్థితులు. ఈ ఏడు రోజుల లోపల ఈ తొమ్మిదింట్లో ఏదో ఒక దాంట్లో మీరు ఉండాలి, అది గుర్తుంచుకోండి. అది సిలబస్ అంటే భాగవతం చదవటంలో అర్థం ఏంటి అంటే, భాగవతం చెప్తున్నప్పుడు నారదుడు ఒక ప్రతిజ్ఞ చేస్తాడు, ఇంటి ఇంటికి కూడా నేను భాగవతాన్ని తీసుకు వెళ్లి భక్తిని ప్రతిష్ఠింపజేస్తాను కలియుగంలో, అది నా వాగ్దానం. ఎవరికిచ్చాడు? భగవంతుడికి ఇచ్చాడు, సనక సనందాదులకు ఇచ్చాడు. అందువల్ల ఈ భాగవతం చెప్పుకుంటున్నప్పుడు మీరు ఈ విషయం గుర్తుంచుకోవాలి, మీరందరూ కూడా నారదుడి యొక్క అనుగ్రహానికి పాత్రులు. మొదట శ్రవణములో ఈ విషయం మీకు గుర్తుండాలి. ఇక్కడికి మీరు ఫలానా వాళ్ళు ఎవరో పిలిస్తే వచ్చారు, ఫలానా వాళ్ళు రమ్మంటే వచ్చాం, ఇదంతా బయటికి కనిపించేటటువంటి కారణాలు మాత్రమే. అసలు కారణం ఏంటి అంటే, నారదుడు భక్తికి ఒక ప్రతిజ్ఞ చేస్తాడు కలియుగంలో. అందరూ ఏమనుకుంటారు అంటే, కలియుగము పరమ దుర్మార్గ పూర్ణమైనటువంటి యుగము, చాలా నీచమైనటువంటి యుగము, భగవంతుడి గురించి అవగాహన లేనటువంటి యుగము. నారదుడే చెప్తాడు భాగవతంలో, నేను పృథ్వీలోకానికి వెళ్లాను, నేను ప్రయాగకి వెళ్లాను, కురుక్షేత్రానికి వెళ్లాను, ఎక్కడా నాకు భక్తి కనిపించలేదు. యమునా నది ఒడ్డుకి వెళ్తే ఒక స్త్రీ కనిపించింది, అందమైన యువతి కనిపించింది. ఆ యువతి ఇద్దరు అతి ముసలి వాళ్లకు సేవ చేస్తోంది, శుశ్రూష చేస్తోంది. ఆ ఒక్క యువతే కాదు, అందమైన యువతే కాదు, వందలాది మంది యువతులు ఆమెకి సహకరిస్తున్నారు. చూశాడు ఏంటి ఇదంతా అని, అంటే నేను భక్తిని, వీళ్ళిద్దరూ నా పుత్రులు. ఎవరా ఇద్దరు పుత్రులు? జ్ఞానము వైరాగ్యము. శ్రవణం చేస్తున్నప్పుడు మీరు ఈ భాగవతాన్ని వింటున్నప్పుడు ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ఈ జ్ఞానము వైరాగ్యము మీలో అభివృద్ధి చెందాలి. కానీ చాలా మంది ఒక పెద్ద అపోహలో ఉన్నారు, జ్ఞానము వైరాగ్యం వస్తే ఇంకా జీవితం ఎందుకు అని. మీ పిల్లవాడు 1వ క్లాసు 2వ క్లాసు చదువుతున్నాడు, వాడిని ఇంజనీర్ చేయాలి అంటే ముందు ఇంజనీరింగ్ చదివితే మా పిల్లవాడు చాలా మంచిది అనే జ్ఞానం మీకు ఉండాలి కదా. ఆ ఇంజనీరింగ్ చదివితే ఏమవుతుంది అనే భావన మీలో ఉందనుకోండి, మీరు చదివించరు కావండి, అర్థమవుతుందా? ముందు జ్ఞానం కావాలి మీకు. ఈ భాగవతం వింటే, ఇందులో చెప్పినటువంటి మాటలు వింటే నా జీవితాలలో ఏ విధమైనటువంటి మార్పులు వస్తాయి అనేటటువంటి జ్ఞానం ఉండాలి ముందు. ఆ జ్ఞానము లేకుండా మనం సాధనలు చేస్తున్నాం కనుక, జపాలు చేస్తున్నాం కనుక, గురు పూజలు చేస్తున్నాం కనుక, ఏది ఫలించటం లేదు. చేస్తున్నంత కరెక్టే, కానీ అజ్ఞానంతో చేస్తున్నాం. ఎంత భయంకరమైనటువంటి అజ్ఞానంలో ఉన్నాము అంటే, రామాయణంలో రాముడు వనవాసానికి వెళ్తున్నప్పుడు పడవ దాటిస్తాడు ఒకడు, తెలుసా? పడవ దాటిస్తే చాలా మంది, ఎంత అదృష్టవంతుడు రాముడు వారిని పడవ దాటించగలిగాడు సీత లక్ష్మణులతో పాటు అనుకుంటారు. కానీ కొంచెం లోతుగా వెళ్తే అతను మామూలు పడవవాడు కాదు, ఎవరతను? పూర్వజన్మలో ఒక ఋషి ఆశ్రమంలో ఋషి కుమారుడుగా ఉండేవాడు ఒక రాజ్యంలో. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, మీరు ఇక్కడ కూర్చున్న దానికి నేను కారణం చెప్తున్నాను, మీరు అకారణంగా ఇక్కడ కూర్చోలేదు అది అర్థం చేసుకోండి. మీరు ఆ జ్ఞానం రావాలి ముందు, మీకు ఆ జ్ఞానం ఉంటే మీరు దీన్ని ఉపయోగించుకోగలుగుతారు, లేకపోతే వింటారు వెళ్ళిపోతారు, ఏం లాభం ఉండదు. ఆ జ్ఞానం కావాలి, ఎందుకు ఇక్కడికి వచ్చాము అంచేత. ఋషి కుమారుడు ఆశ్రమంలో ఉన్నప్పుడు ఆ దేశపు రాజు ఆ ఆశ్రమానికి వస్తాడు. వచ్చి ఏమంటారంటే, నాతో ఒక తప్పు జరిగిపోయింది, నాకు చాలా బాధగా ఉంది, దీనికి ఏవో ప్రాయశ్చిత్తం చెప్పండి అంటే, మీరు మా నాన్నగారు లేరయ్యా, ఎక్కడో బయటకు వెళ్ళారాయనా, అంటే నువ్వు చెప్పగలవా అంటే, డాక్టర్ లేకపోతే ఒకసారి మనం కాంపౌండర్తోనే పని చేయించేసుకుంటాం, ఇంకోసారి అసలు కాంపౌండర్ దగ్గరికి కూడా ఉన్నాం, మెడికల్ షాప్ వాడే మందులు ఇచ్చేస్తాడు, పర్వాలేదు తగ్గుతూనే ఉంటాయి కదా, తప్పేమీ లేదు. అలాగే ఆ ఋషి కుమారుని అడిగాడు, పోనీలే బాబు, నీ నాన్న లేకపోతే నువ్వు ఉన్నావు కదా, ఏమైనా చెప్పగలవా అని. సరే చెప్పు అన్నాడు, మీకు ఈ తప్పు చేశాను నేను, ప్రాయశ్చిత్తం కావాలి. అంటే మొదటి జ్ఞానం మీకేముండాలి అంటే, తప్పులు చేయడం సహజమే, అందులో తప్పేమీ లేదు, అందరూ తప్పు చేస్తారు, కానీ ఆ తప్పుని సవరించుకోకపోవటం పెద్ద తప్పు. తప్పులు దారిలో వెళ్ళిపోతున్నాం మనం, వెళ్తున్నాం కదా అని ఆధారం బట్టి వెళ్ళిపోం కదా, తప్పుదారం తెలియగానే ఏం చేస్తాం, ఖచ్చితంగా మళ్ళా మనం మారతాం కదా. మరి మన జీవితాల్లో మనం చేస్తున్నటువంటి తప్పులకు ఏదైనా ప్రాయశ్చిత్తం ఉన్నదా అని తెలుసుకోవటానికి ముందు మీకేం తెలియాలి అంటే, తప్పేంటో ఒప్పేంటో తెలియాలి. ఈ కథ అందుకు చెప్తున్నాను, ఈ కథలు భాగవతం పూర్తిగా ఈ విషయం గురించి చెప్తుంది మీకు. చేత ఈ తప్పు చేశాను నేను, ప్రాయశ్చిత్తం కావాలన్నాడు. సరే బాబు, రామ 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 అని మూడు సార్లు అనుకో, ప్రాయశ్చిత్తం అయిపోతుంది అన్నాడు. రాజు కూర్చున్నాడు, రామ 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 అన్నాడు. లేచి నుంచుని తృప్తిగా, అమ్మయ్య నేను చేసిన తప్పుకి తగిన ప్రాయశ్చిత్తం చేయించావు బాబు, నా చేత నాకు చాలా హాయిగా ఉంది. ఇన్నిసార్లు మనం రామ రామ అని ఉంటాం, మనం ఇన్నిసార్లు మనం కృష్ణ కృష్ణ అని ఉంటాం. భాగవతం మొదలెట్టే ముందు ఖచ్చితంగా నామ సంకీర్తనం కృష్ణ సంకీర్తనం జరిగి తీరాలి అనేటటువంటి ఒక కండిషన్ ఉంది, అది చెయ్యం మనం. చేసిన ఒకసారి రామ అంటేనే ఎన్నో పాతకాలు పోతాయంటే, మరి మనం ఇన్నిసార్లు రామకృష్ణ అనుకుంటే మన పాతకాలు ఎందుకు పోలేదు? ఎందుకు మనం ఇంకా ఇలాగే ఉన్నాం? ఇంకా మనకేమనిపిస్తుంది, చేయని వాళ్ళు మనకంటే ఆనందంగా ఉన్నారేమో అనిపిస్తుంది. ఆనందంగా వాళ్ళు లేరు, గ్యారంటీ అది, మీ అపోహ అంతే అది, కానీ అనిపిస్తేనే కదా మీకు. అంటే అర్థం ఏంటనమాట, ఎక్కడో మనం తప్పు చేశాం, ఎక్కడో మనం భాగవతాన్ని అర్థం చేసుకోలేకపోయాం. చేత మూడు మూడు సార్లు రామ 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 అనుకుని ఆయన నీ ప్రాయశ్చిత్తం అయిపోతుంది అని ఋషికుమారుడు చెప్పాడు. ఆ రాజుగారు ఆనందించారు, నాకు ప్రాయశ్చిత్తం అయిపోయింది అని తెలుసుకోగలిగాడు. అంచేత మీరు కృష్ణ రామ అని భజన చేస్తున్నప్పుడు భజనకి ముందు మీరు ఎలా ఉన్నారో, భజన అయిపోయాక మీరు ఏమున్నారో మీకు తెలియకపోతే ఆ భజన వేస్ట్. మనసు పెట్టి మీరు చేయటం లేదు, జ్ఞానంతో చేయటం లేదు మీరు. ఆ భజన మీకు రావాల్సినటువంటి ఫలితాలు అందుకే ఇవ్వలేకపోతుంది. అందుకని భాగవతంలో ముందేం చెప్తాడు, భక్తి అవుతే ఉంది, లేకపోతే మీరు ఇక్కడికి వచ్చి కూర్చోరు. కానీ జ్ఞానము లేదు, ఏ దిశలో ఇది ఉపయోగపడుతుంది మీకు అనేటటువంటి జ్ఞానము లేదు. అందువల్ల భక్తి యొక్క పెద్ద కొడుకు అయినటువంటి జ్ఞానము ముసలాడైపోయాడు, మూర్ఛగ్రస్తుడైపోయాడు. వాళ్ళ నారదుడు లాంటి వాడు వచ్చి లేపి కుదిపినా కూడా లేవడు వాడు. కథ తెలుసు కదా మీకు భాగవతంలో. రెండోది ఏంటి, వైరాగ్యం. వైరాగ్యం అంటే ఏంటి, ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా, రెండో క్లాస్ చదువుతున్నటువంటి మీ అబ్బాయిని ఇంజనీర్ చేయాలి అంటే ఒక 10 రూపాయలు ఉంటే సరిపోతుందా మీకు జేబులో? నేను నెలలో ఇంజనీర్ అయిపోతాడు ఆవిడ, ఎన్నెలు కొడుతుంది? 10th క్లాస్ అవ్వాలి, దాని తర్వాత ఇంటర్మీడియట్ లో ఎంపీసీ గ్రూప్ రావాలి, ఎంపీసీ గ్రూప్ వచ్చాక మళ్ళీ ఎంసెట్ పరీక్ష రాయాలి, ఎంసెట్ లో ర్యాంక్ రావాలి. మరి ఈ జ్ఞానం ఉండాలిగా మీకు. నా వాడు ఇంజనీర్ అయిపోతాడంటే సరిపోదు, మీకు ఇదంతా తెలియాలి. తెలిసాక ఏం చేయాలి మీరు? ఇంకా దానికి కావాల్సిన డబ్బు కూడా పెట్టుకోవాలి, ఎన్నో మీకు కావాల్సినటువంటి పదార్థాలను వదులుకోవాలి, త్యాగాలు చేయాలి కదా. అది వైరాగ్యం అంటే. వైరాగ్యం దేనికి? లక్ష్య ప్రాప్తి కొరకు. మామూలు స్థాయిలో కూడా బతకకుండా జంతువుల్లాగా రోడ్ల మీద పడి తిరగటం అనేటటువంటిది వైరాగ్యం కాదు. బాధ్యతలను వదిలి వైరాగ్యం అంటాం కాదు. వైరాగ్యం ఎందుకు అంటే లక్ష్యం కోసం. ఓ చిన్న ఇంజనీరింగ్ అవ్వాలి అంటేనే మీరు 20 ఏళ్ళు నానా అవస్థలు పడి సర్వీస్ తరగా పిల్లవాడిని, మరి వైరాగ్యమేగా అది. అంటే ఒక ఇంజనీర్ అవటానికి మీ పిల్లవాడికి మీరు ఇంత వైరాగ్యం చూపిస్తే జ్ఞానం ఉండి, భాగవతానికి మీరు ఎంత జ్ఞాన వైరాగ్యం ఉండాలి అన్నది ఆలోచించుకోండి. కష్టం అని చెప్పటం లేదు నేను, ఆ దృష్టితో మనం చదవటం లేదు అని చెప్తున్నాం, అర్థం చేసుకోవటానికి ప్రయత్నించటం లేదు. మేము చదివామండి, మాకేమైంది? ఈ దృష్టితో చదువు, ఆ జ్ఞానంతో చదువు, ఆ వైరాగ్యంతో చదువు. కానీ నారదుడు కూడా లేపలేకపోయాడు ఆ ముసల పిల్లలిద్దరిని, జ్ఞానాన్ని వైరాగ్యాన్ని. సంక బయలుదేరట, ఎలా వాళ్ళని లేపటం, ఎలాగ దారిలోకి పెట్టడం అని చెప్తే ఎవరూ చెప్పలేకపోయారు. మాకు తెలియదయ్యా వాళ్ళని ఎలాగ నేను లైన్లో పెట్టాలో, జ్ఞానం వైరాగ్యం మనలో ఎలాగ అభివృద్ధి చేసుకోవాలో నేను చెప్పలేము అని అందరూ చెప్పారు. చివరికి ఒక ఆకాశవాణి వినిపించింది, సూర్యుడు చెప్తాడు అప్పుడు, ఒక యజ్ఞం ఉంది. ఆ సూర్యుడు పూర్తిగా చెప్తే బాగుండు, పూర్తిగా చెప్పలే. ఏం చెప్పాడంటే, ఒక యజ్ఞం ఉందయ్యా, ఆ యజ్ఞాన్ని కనుక నువ్వు నిర్వర్తిస్తే ఈ జ్ఞానము వైరాగ్యము భక్తితో కలుస్తాయి, భక్తితో కలిసినప్పుడు నీ కోరికలన్నీ తీరుతాయి. ఏంటి అతని కోరిక? భక్తితో పాటు జ్ఞానము ఉండాలి, వైరాగ్యము ఉండాలి. ఈ భక్తితో పాటు జ్ఞానము వైరాగ్యము అనేది సన్యసించడానికి కాదు, ప్రపంచాన్ని వదిలేయటానికి కాదు, ప్రపంచాన్ని ఇంకా ఆనందంగా జీవించగలగటానికి, పద్ధతి ప్రకారం జీవించగలగటానికి. అది అర్థం చేసుకోండి. భాగవతం చదివిన తర్వాత నేను చెప్పినటువంటి ఏ మాటలలో అయినా కూడా మీరు ఇప్పుడున్నటువంటి దానికంటే భౌతికంగా ఇంకా ఆనందదాయకంగా ఉండాలి అని అనిపించకపోతే నేను మీకు తప్పు చెప్పాను. అది అర్థం చేసుకోండి. భౌతికంగా ఆనందంగా ఉండాలి మీరు. కృష్ణుడు ఎంత ఆనందంగా బతికాడు, అతని కథ, అతని జీవిత విధానము మీ జీవితాల్లో ఆనందాన్ని తీసుకురావాలి తప్ప వైరాగ్యము అనేటటువంటి పేరుతో ఉన్నది ఊడగొట్టుకోవడం కాదు. నేను అంతే మాస్టర్ చెప్పారండి, ఇంకా వైరాగ్యం వచ్చేసింది నాకు, అలా నేను చెప్పను. ఒకవేళ అలా చెప్పినట్టు అనిపిస్తే ఇంకో అంతరార్థభేదం ఉంటుంది తప్ప, సవరించుకోవడానికి నేను చెప్తున్నాను. వైరాగ్యం గురించి నేను మాట్లాడటం లేదు. నేను మాట్లాడేది ఏంటి అంటే, ఈ భాగవతం చదవటం వల్ల ఖచ్చితంగా మీ కోరికలు తీరాలి. తీరలేదు అంటే భాగవతం తప్పు మాత్రం కాదు, అది ఏ కోరికైనా కావచ్చు. రావణాసుడు కోరుకున్న కోరికలు తీరాయి, హిరణ్యకశిపుడు కోరుకున్న కోరికలు తీరాయి కదా. ఆ కోరికలు తీర్చుకోవటం వల్ల తర్వాత వాడు ఏం కష్టపడ్డాడు అన్నది వాళ్ళ మూర్ఖత్వం వల్ల కష్టపడ్డాడు అంతే కదా. ఆ మూర్ఖత్వమే లేకపోతే వాడు చాలా ఆనందంగా బతికుండేవాళ్ళు. ఇంచేత కోరికలు కోరుకోవటం వల్ల ప్రమాదం జరగలే. ప్రమాదం ఎందుకు జరిగింది అంటే, కోరికలను తప్పు దిశలో ఉపయోగించుకున్నారు. అది ఉపయోగించుకున్నంతవరకు బాగానే బతికారు వాళ్ళు కూడా. అది అర్థం చేసుకోండి. భాగవతం మీకు ఆ శక్తినిస్తుంది, ఏది కోరుకోవాలో ఎలా కోరుకోవాలో తెలుపుతుంది. ఖచ్చితంగా ఏం చెప్తుంది అంటే, మీరు ఈ జీవితంలోనే ఇప్పుడున్న దానికంటే ఎక్కువ ఆనందంగా బతకాలి, బతికి తీరాలి. బతకలేకపోయాము అంటే, టీవీ పెట్టుకున్నాం మనం, స్విచ్ వేసుకున్నాం, ప్లగ్ పెట్టాం, ప్రోగ్రామ్ రావటం లే, అంటే రెండే కారణాలు అవ్వాలి. ఆ రోజు ప్రోగ్రామ్ ఇచ్చేవాడు స్ట్రైక్ లో వెళ్ళిపోయి వాడు ప్రోగ్రామ్ ఇవ్వటం అయినా మానేసి ఉండాలి, లేకపోతే ఏం జరిగి ఉండాలి, మీ కరెంటు పోయి ఉండాలి అంతే కదా. భక్తి అనే కరెంటు ఉంటే ఖచ్చితంగా భాగవతం మీ కోరికలు గ్యారంటీగా తీరుస్తుంది. అందుకని ఇందాక నేను చెప్పాను, నేను శ్రవణము కీర్తనము తర్వాత ఏం చెప్పాను, స్మరణం పాద సేవనం, చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇవి మీకు గుర్తు లేకపోతే ఇంకా వింటం వేస్ట్ మీరు. అందుకని నేను మీకు చెప్పాను కదా, ఉతికి ఆరేస్తాను మిమ్మల్ని. నేను మిగతా లెక్చరర్స్ వాళ్ళగా చెప్పుకు వెళ్ళిపోను, నేను చెప్పింది మీకు బుర్రకెక్కాలి. ఒకసారి ఎక్కిపోతే ఇంకా పోదు. చేత మొదటిది శ్రవణ భక్తి. ఇందాక చెప్పాను కదా, టీవీ రావాలి అంటే కరెంట్ ఉండాలి. కరెంట్ రాలేదు అంటే, ప్రోగ్రామ్ రాలేదు అంటే ప్రోగ్రామ్ అయినా రావటం మానేసి ఉండాలి, లేకపోతే కరెంట్ అయినా పోయి ఉండాలి. భాగవతం యొక్క ప్రోగ్రామ్ నాన్ స్టాప్ ప్రోగ్రామ్, 24 అవర్స్ నాన్ స్టాప్ ప్రోగ్రామ్. అసలు కరెంటు పోయే ప్రసక్తి లేదు అక్కడ. అంచేత ఇంకా ప్రసక్తి ఎక్కడుంది, మన కరెంట్ ఎలా ఉంది చూసుకోండి. ఇందులో మీకు ఈ కరెంట్ ఉందో లేదో, మొట్టమొదటి కరెంట్ ఏంటి అంటే శ్రవణం, వింటం. వింటం అంటే చాలా మంది చాలా చోట్ల ఏం చెప్తారు అంటే, శ్రవణ భక్తి ఈనాడు చాలా ఎక్కువగా ఉంది. శ్రవణం అంటే వింటమే కదా. అందులో ఈ సంస్కార్ ఛానల్, మీలో కొంతమంది ఏమో చూస్తున్నారా, తెలుసా సంస్కార్ ఛానల్ ఉందని? ఎంతమంది తెలుసు సంస్కార్ ఛానల్ ఉందని? పొందిలే, పర్వాలేదు. హిందీలో వస్తుంది సంస్కార్ ఛానల్ అని. అక్కడ వాళ్ళు మాట్లాడుతూ ఉంటే లక్షలాది మంది ఆడియన్స్ వింటూ ఉంటారు, కానీ నా దృష్టిలో అది వింటం కాదు. ఇందుగలడు అందులేడని సందేహము వలదు, వెతికి చూచిన చక్రి సర్వోపగతి. ఎందెందు వెతికి చూచిన అందందే గలడు దానవాగ్రని వింటే, మీరు వింటే ఇది అవ్వాలి. ఇంచేత తెలియాలి మీకు, మొట్టమొదట మీకు తెలియాల్సింది ఏంటి అంటే, ఇందులో మీరు చేయాల్సిందేమీ లేదు. మేము కెమిస్ట్రీలో పదార్థంలో ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అని చెప్తాం అంతే, చూపించలేము మేము. ఇంతవరకు ఎలక్ట్రాన్ చూసిన సైంటిస్ట్ ఒక్కళ్ళేడు. ఎలా చెప్తున్నారు మాస్టర్, నేను కెమిస్ట్రీ లెక్చర్ అని, ఒక్కళ్ళేడు. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ తో ఇంకో దాన్ని చూడొచ్చు, కానీ ఎలక్ట్రాన్ ని చూడలేవు నువ్వు. కానీ ఎలక్ట్రాన్ ఉందా లేదా చూడలేవు, కంటే కాదు వింటే. నువ్వు చూడలేవు దాన్ని. అంటే ఇది ముందు మీ మనసులోకి ఏం హత్తుకోవాలి అంటే, అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్ పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే. ఆ గురువును పెట్టి అక్కడ నమస్కారం చేస్తున్నప్పుడు అక్కడ గురువు ఉన్నాడు అనేటటువంటి అనుభూతి ఉండాలి మీకు. ఏదో దండం పెట్టేశామండి, గురువే అక్కడ కూర్చుంటే మన ప్రవర్తన ఎలా ఉంటుంది? అలా ఉందా? లేదు కదా, శ్రవణం లేదు. ఇంకొక శ్రవణం అంటే మొట్టమొదట మీకు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, ప్రతి కణములో కూడా మనకి కనిపించకపోయినా అక్కడ సర్వాంతర్యామి ఉన్నాడు. ప్రహ్లాదుడికి చాలా ఆశ్చర్యం వచ్చేదిట, వాళ్ళ తండ్రి విష్ణు ఎక్కడా, విష్ణు ఎక్కడా అని అడుగుతూ ఉంటే. మనం కూడా కథలంతా చదివేస్తాం, మనకి ఒక డౌట్ రాదు. ఏంటా డౌట్? విష్ణు ఎక్కడా అని అడుగుతాడు. అసలు విష్ణు లేని చోటే లేదు కదా, ఏంటి వీడు వెతుకుతున్నాడు పిచ్చివాడు నా తండ్రి, అసలు ఆయన లేని చోట ఏదైనా ఉందా? స్తంభంలో ఉంది అని చూపిస్తే స్తంభంలో కొడితే వచ్చాడుట, అంటే సమ్మల్లోనే ఉన్నాడనా? ఇది ముందు చాలా బాగా అర్థం చేసుకోండి. ఇది కనుక మీ మనసులో దూరిపోతే ఇవాళ ఆ కృష్ణుడు ఆ సర్వాంతర్యామి లేని చోటు అంటూ ఏం లేదు. మీకు అది అర్థం అవ్వాలి. అదే సాయి కూడా అనేవాడు. ఈ 5½ అడుగులు ఉన్నటువంటి వ్యక్తిని నేను అనుకుంటే మీరు గంగలో పడ్డారే. జన్మ కర్మచ మే దివ్యం, శ్రీకృష్ణుడు కూడా చెప్తాడు, నా యొక్క జన్మ నా యొక్క కర్మ. అక్కడ తమాషా, చాలా మంది కృష్ణుడి యొక్క కర్మ దివ్యం అనుకుంటారు తప్ప జన్మ కూడా దివ్యమైనటువంటిదే అన్నది మర్చిపోతాం మనం. ఇంతదా భగవద్గీతని కూడా మనం చాలా జాగ్రత్తగా విశ్లేషణ చేసుకోవాలి. భాగవతం చదవటం వస్తే గీత అర్థం అవుతుంది మీకు. ఇంత భాగవతంలో మొదటి భక్తి మీకు అందజేస్తున్నాను ఇవాళ. ఇది అందజేయటానికి మీరేం కష్టపడక్కర్లే. మీరు ఒకటే గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, మన కంటి ముందు ఏది కనిపించినా అంతా కూడా ఆ భగవంతుడి యొక్క స్వరూపాలే అని నమ్మటం, విశ్వాసం, నిష్ట, సబూరి ఉండాలి, అశ్రద్ధ ఉండాలి. ఇది అలవాటు చేసుకుంటే వస్తుంది, అంతకంటే ఏం లేదు. ఇది మీరు పూర్తిగా మానసికంగా ఎప్పుడైతే నిరంతరము అభ్యసిస్తారో శ్రవణభక్తి మీకు వచ్చేసింది. వింటే ఇందాక ఏదో సినిమా చూపించారు నాకు, దిల్ దిల్ సినిమా మీద ఎంతమంది చూశారు? నేను చూశాను, నేను చేయొచ్చున్నా, మీకేంటి సిగ్గు? మీరు మీతో ఎవరు చూడలేదా? మరి మొహమాటం ఏముంది, నేను చూశానని చెప్తున్నాగా. సినిమాలు చూడటంలో తప్పు లేదు, సినిమాని కూడా భగవంతుడి యొక్క స్వరూపంగా చూసుకోండి. ఇంతకీ ఎందుకు చెప్పానంటే దిల్ అనేటటువంటిది వింటే శ్రవణభక్తి గురించి చెప్తూ చెప్తున్నాను నేను. ఇంచేత సినిమాలు కూడా శ్రవణభక్తి గురించి అద్భుతంగా చెప్తాయి, మరి చూసే దృష్టి ఉంటే. అందులో తండ్రి కొడుకు చెప్తూ ఉంటాడు, నాయన నువ్వు చదువుకోవటం లేదు, టైం వేస్ట్ చేసేసుకుంటున్నావు, చదువుకుంటే ఏమవుతుంది అని అడుగుతాడు. అవునా, మంచి ఉద్యోగం వస్తుందిరా, మంచి ఉద్యోగం వస్తే ఏమవుతుంది అనేది 2-3 ప్రశ్నలు అయ్యాక హాయిగా కాలి మీద కాలేసి కూర్చోగలుగుతావురా అంటాడు. అది ఇప్పుడు చేస్తున్నాగా. అంటే శ్రవణభక్తి రివర్స్ అయింది, మాటలు కాదు వింటాం, ఆ మాటల వెనకాతలు ఉన్నటువంటి అంతరార్థం తెలియాలి మనకి. నా మాట వింటే బాగుపడతారా అంటే వింటున్నాడుగా వాడు, వింటే అంటే ఏం చేయాలి? ఆచరించాలి. అది మర్చిపోయామని ఆచరించాం, వింటూ ఉంటాం అంతే. ఆచరించాలి భగవంతుడి గురించి, ఆధ్యాత్మికత గురించి ఇన్ని మాటలు మాట్లాడుకుంటూ ఉన్నటువంటి మనకి భగవంతుడు సర్వజ్ఞుడు అని నమ్మకం ఉన్నదా? మీలో ఎంతమందికి భగవంతుడు సర్వజ్ఞుడు అని నమ్మకం ఉంది? వెరీ గుడ్, నాకు నమ్మకం ఉంది. వీళ్ళందరికీ నమ్మకం లేదు, మీకుందా? మరి అందరూ చేతులు ఎత్తండి, భగవంతుడు సర్వజ్ఞుడు కదా. సరే, ఇది ఒప్పుకుంటే రెండోది ఒప్పుకుంటారు మీరు, సర్వ భగవంతుడు సర్వవ్యాపకుడు, అది ఒప్పుకుంటాం కదా. మూడోది ఏంటి? భగవంతుడు సర్వసమర్థుడు. సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వసమర్థుడు అయిన భగవంతుడు కరుణామయుడు, అది ఒప్పుకుంటారా మీరు? ప్రేమమూర్తి. గురుగారు ఒప్పుకుంటారు? ఆయన అసలు ఒప్పుకోరు, ఆయనగా చెప్పిస్తుంది ఇదంతా. ఈ 5 లక్షణాలు ఉన్నాయి కదా, సర్వజ్ఞుడు, సర్వవ్యాపి, సర్వసమర్థుడు, కరుణామయుడు, ప్రేమమయుడు. ఆ ప్రేమమయుడు మీకు కష్టం ఇస్తాడా? మీరు కష్టాలు ఉన్నారని చెప్పారనుకోండి, ఇప్పుడు ఇందాక చెప్పినంతా మీరు హుళక్కేగా ఉరుకుపోయారు. కష్టాలు లేవన్నాయి అనుకోండి, కష్టాలని కూడా ఒక మంచికి ఇచ్చినప్పుడు ఆ కష్టాలను అనుభవించాలా వద్దనాలా? మరొకటి ఇప్పుడు ఏం చేయాలి? ఇంకా అయ్యేపోయాయి భాగవతం, మీరు చాలా ఆరాధగా ఉన్నారు. భావం అనమాట, అర్థమవుతోందా? ఆ భావం అర్థం చేసుకుంటే అసలు ఆ కష్టాలు ఉండవు మీకు. తమాషా అది, ఎన్ని అద్భుతాలు జరుగుతాయో ఈ వింటం కనుక మీరు నేర్చుకుంటే చిత్ర విచిత్రమైనటువంటి అద్భుతాలు. కృష్ణుడి చరిత్రలో జరిగిన ఒక సంఘటన చెప్తూ, సాయి చరిత్రలో జరిగిన ఇంకో సంఘటన చెప్తాను నేను. ఈ ఇద్దరిలో ఎందుకు చెప్తున్నాను అంటే, అప్పుడున్నటువంటి 5000 సంవత్సరాలు లేకపోతే ద్వాపరయుగంలో ఉన్నటువంటి కృష్ణుడి దగ్గర నుంచి ఈనాడు మన మధ్య తిరిగినటువంటి సాయి వరకు కూడా ఈ భాగవత విధానములో జీవించిన వాళ్లే, ఈ భాగవతాన్ని ఉపయోగించుకుని జీవించినటువంటి వాళ్లే. అందుకు చెప్తున్నాను నేను, కేవలం ఈ నమ్మకం మీకుంటే చాలు, ప్రతి చోట అణువు అణువున ఉన్నటువంటి ఆ భగవంతుడి యొక్క శక్తి ఆ సర్వవ్యాపకమైనటువంటి శక్తి నాలోనూ ఉంది, బయట ఉంది. ఆ శక్తి నాకు ఇబ్బంది కలిగించదు, అసంభవదే నాకు కష్టాలు ఇవ్వదు. ఒకవేళ నాకు ఏదైనా కష్టం వస్తే ఖచ్చితంగా అది నాకు ఏదో పెద్ద మేలు కోరి. కాశీలో నేనున్నప్పుడు టైఫాయిడ్ వచ్చింది. ఆ టైఫాయిడ్ వచ్చాక అది 21 రోజుల్లో తగ్గిపోలే, మళ్ళా వాయించింది నన్ను. ఇంకా అప్పుడు నేను తిండికి యావపడ్డాను, మీరు ఊహించలేరు. అసలు తిండి తినేయాలని ఉంటుంది, డాక్టర్ తినేవాడు. అప్పుడు సత్యసాయి సేవా సమితి ప్రెసిడెంట్ ఒక ఆయన, ఆయన తన ఇంటికి తీసుకెళ్ళాడు నన్ను. తీసుకెళ్ళాక వాళ్ళ అమ్మ గూటిలో పెరుగు తీసుకొచ్చి పెట్టింది, నీకు జ్వరం తగ్గితే ఈ పెరుగు అన్నం పెడతా, అంతవరకు మాత్రం పెట్టను, చూస్తూ ఉండు దాన్ని అంతే. అంటే వాళ్ళకి నా మీద కష, నా మీద కోపమా వాళ్ళకి? లేదు కదా. అంచేత మొదటి మానసిక స్థితి అది మీకు అర్థం అవ్వాలి. ఆ మానసిక స్థితిని శ్రవణ భక్తి అంటాం. అంటే అది మన అనుభవంలో లేదు, అది అనుభూతి చెందిన వాళ్ళు చెప్తున్నారు ఇలా ఉంటుంది. నాయన భగవంతుడు సర్వజ్ఞుడు, భగవంతుడు సర్వవ్యాపి, భగవంతుడు సర్వసమర్థుడు, భగవంతుడు కరుణామయుడు, భగవంతుడు ప్రేమమూర్తి. వాళ్ళు చెప్పిన దాన్ని నమ్మి మనం ఆచరిస్తాం. సైన్స్ లో కూడా అంతే కదా. సైన్స్ ఏదో అంధవిశ్వాసం అని చెప్తాను కానీ, ఇందాక నేను చెప్పానుగా ఎలక్ట్రాన్ చూసిన సైంటిస్ట్ ఒకళ్ళు లేడు, ఉందని ఎలా నమ్ముతున్నాడు? పెద్దవాళ్ళు చెప్పారు, వాళ్ళు ప్రయోగాలు చేసి సాధనలు చేసి మనం చేయలేనటువంటివి చేసి నిరూపించుకున్నారు వాళ్ళు. వాళ్ళ మీద నమ్మకం ఉంటే చాలు. అందుకనే సాయి చెప్పేదేంటి, నిష్ట సబూరి, అది ఉంటే చాలు మీకు అయిపోయారు సార్. మీకు మీరు భాగవత పరిధిలో వచ్చేశారు, మీరు శ్రవణం, దాని తర్వాత కీర్తన. కీర్తనం అంటే మీ జీవితాలలో ఈ నమ్మకం వల్ల వచ్చినటువంటి దానిని చెప్పడం కీర్తనం. అది ఖచ్చితంగా మన జీవితాలలో గ్యారంటీగా మనందరి జీవితాలలో ఎప్పుడో ఒకప్పుడు మీరు ఊహించలేనటువంటి సహాయం మీకు వచ్చే ఉంటుంది. ఖచ్చితంగా మన జీవితాలలో ఎక్కడో అక్కడ చమత్కారం జరిగి ఉంటుంది, ఎక్కడో అక్కడ ఒక్కసారైనా జరిగి ఉంటుంది. ఒకవేళ బై ఛాన్స్ మీ జీవితాలలో జరగకపోయినా మీకు తెలుసున్న వాళ్ళ జీవితాల్లో గ్యారంటీగా జరిగి ఉంటుంది. దాని గురించి చెప్పుకోవడం కీర్తనం. దాని గురించి చెప్పుకుంటే మనం చివరికి ఎక్కడికి వెళ్ళిపోతాం? అనేక మంది గురువుల యొక్క జీవితాలలో అనేక రకాలుగా జరిగినటువంటి గొప్పలు మనం కీర్తన చేస్తూ ఉంటాం. కీర్తన అంటే అది. భగవంతుడి యొక్క ప్రతి నామములో కూడా ఒక మహత్తరమైనటువంటి సంఘటన ఉంటుంది. మురారి, మురారి అంటే ఆయన పేరు ఎందుకైంది? ఒక కథ ఉంది దాని వెనక కదా. ఆ కథ, ఆ కీర్తన మీకు ఆనందం కలగజేస్తుంది. కృష్ణుడి యొక్క జీవితంలో, కానీ ఇదంతా నేను దేంతో మొదలెట్టానో మాత్రం దయచేసి మర్చిపోకండి. ఏం చెప్పాను నేను, ఒక కథ చెప్పబోతున్నాను నేను. ఆ కథకి ఇది ఉపోద్ఘాతం అనమాట. చివరిలో చెప్తా లేచే ముందు, ఇవాళ కథ ఇది అని. ఆ కథ గుర్తుంచుంది కానీ మీరు, మధురని జరాసంధుడు, కంసుడు, జరాసంధుడు కాలనేమి వాళ్ళు కంసుడిని చంపేశాడు కదా కృష్ణుడు, చంపేశాడని కోపంతో చుట్టుముట్టేస్తారు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కీర్తన గురించి చెప్తున్నాను నేను మీకు. ఇది అర్థమవుతే ఇక్కడి నుంచి దిగుతున్నటువంటి మీరు మాత్రం మీరు కాదు, మారిపోతారు. మీరు గ్యారంటీగా మారిన వ్యక్తులే దిగుతారు కిందకి, కానీ మీ శరీరాలు ఏం మారిపోవు, మీరు ఇలాగే ఉంటారు. స్కూల్కి వెళ్లిన ప్రతి పిల్లవాడు, స్కూల్కి వెళ్లిన పిల్లవాడు మళ్ళీ తిరిగి రాడు, ఇంకో పిల్లవాడు తిరిగి వస్తాడు. అది ఎప్పుడైనా గమనించారా మీరు? స్కూల్కి వెళ్ళినప్పుడు వాడికి ఏబీసీడీలు రావనుకోండి 1వ క్లాసులో, ఆ రోజు ఏబీసీడీలు నేర్చుకుని వెనక్కి తిరిగి వస్తాడు. అంతే, వెళ్లిన వాడు రాలేదు, ఇంకోటి కలుపుకొచ్చాడు. అలాగే మీరు ఇవాళ ఇక్కడి నుంచి కింద దిగారనుకోండి, మీరు వెళ్లారు. ఎవరో ఒకటి గ్యారంటీ, శ్రవణ భక్తే అర్థమైపోయింది మీకు. అది అర్థం ఉండదు, మనస్సులో హత్తుకోండి. అది భగవంతుడు సర్వవ్యాపి ఇంకా వెతకండి. ఏ తీర్థక్షేత్రానికో ఎక్కడికో వెళ్ళిపోతాం, నీ దగ్గర ఉన్నటువంటి భగవంతుడిని చూడలేక. భగవంతుడు సర్వజ్ఞుడు, నీ బాధ నువ్వు భగవంతుడు చెప్పక్కర్లే. నువ్వు చెప్పక ముందే భగవంతుడు తెలుస్తుంది. మరి చెప్పాలక్కర్లేదా అది వేరే విషయం. కరెంట్ ఉంది, స్విచ్ వేసుకోకపోతే ఫ్యాన్ తిరగదు. మరి చూసుకోండి, మరి మీ ఇష్టం అది.
ఇక్కడికి
ఇంకో లక్షణం ఏముంది? భగవంతుడు ఏదైనా చెయ్యగలడు. అసమర్థం, ఇది అసంభవం అనుకోకండి. ఎప్పుడు కూడా ప్రతిదీ సంభవమే భగవంతుడికి. ఆ నమ్మకం ఉండాలి మీకు, ఆ విశ్వాసం. ఆ విశ్వాసం లేక మీకు పనులు జరగటం లే. మీకు డౌట్, ఇంత పెద్ద కోరిక కోరిస్తున్నాను నేను, పాపం చేయగలడు భగవంతుడు, చేయలేడు. మీ అనుమానం మీ కోరికలు తీరకుండా ఆపుతోంది, అది అర్థం చేసుకోండి. లేకపోతే కోరికలు తీరకపోవటం అంటే ఏం లేదు ప్రపంచంలో. అసలు మీ అనుమానమే. ఇంకేత జరాసంధుడు, కాలనేమి, మిగతా వాళ్ళ మిత్రులు అందరూ కలిసి మధుర మీద అటాక్ చేసేస్తారు. ఎందుకు చేశారు అంటే శ్రీకృష్ణుడు కంసుడిని చంపేశాడు తన అల్లుడిని అని కోపం జరాసంధుడికి. ఇప్పుడు శ్రీకృష్ణుణ్ణి అప్పజెప్పు, బలరాముణ్ణి అప్పజెప్పండి, మేము మిమ్మల్ని వదిలేస్తామని బేరం పెట్టాడు జరాసంధుడు మథుర వాళ్లతో, ఉగ్రసేన మహారాజు వాళ్లతో. మేము ఇవ్వం, మిమ్మల్ని చంపేస్తాం, చంపిస్తే చంపేయండి, మా కృష్ణుణ్ణి మాత్రం మేము ఇవ్వం, వేరే పక్కనలే చూసుకోండి సరేంటో. మీరు ముందు కాలనేమి కంసుడికి, కంసవధకి ప్రతీకారం తీర్చుకోవటానికి మాటలు, మీరు కృష్ణుని బలరాముని మాకు అప్పచెప్పేయండి, మేము మొదలు వదిలేస్తాం. మొదలులో ఉన్నటువంటి ఉగ్రసేన మహారాజు వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే, మేము ఎట్టి పరిస్థితుల్లోనూ కృష్ణుడిని మీకు అందజేయం. సరే, ఇప్పుడు కృష్ణుడు ఇలా కుదరదన్నాడు, మహామాయని పిలిచాడు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఈ పని మీరు కూడా చేయగలరు. కృష్ణుడు చేసినటువంటి ప్రతి పని మీరు కూడా చేయగలరు. కొంచెం సాధన కావాలి, అది వేరే విషయం. మహామాయని పిలిచి ఏమన్నాడు అంటే, మొత్తం మధురలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ద్వారకి పంపించే, కొత్త నగరం నిర్మించు. ద్వారక ఎక్కడుందో తెలుసు కదా, మధుర నుంచి కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉంది. గుజరాత్ చివరిలో ఏమో ద్వారక ఉంటే, మధుర యూపీ మధ్యలో ఉంది. మొత్తము మధురలో ఉన్నటువంటి ఇళ్ళు, వాకిళ్ళు, దోమలు, కుక్కలు, నక్కలు, పిల్లలు, ఎవరిళ్లలో ఏమున్నాయో అన్ని కూడా రాత్రికి రాత్రి ద్వారక వెళ్ళిపోయాయి. వెళ్ళిపోయాయి బాగానే ఉంది. ద్వారకలో వాళ్ళకి ఏమనిపించిందంటే, వాళ్ళ కొన్ని తరాల బట్టి ద్వారకలోనే జీవిస్తున్నాము అనేటటువంటి భావనతో వెళ్లారు వాళ్ళు. వాళ్ళకి తెలియదు మదర్ నుంచి ట్రాన్స్ఫర్ అయిందని వాళ్ళకి. అది సంభవమా? ఇంకా అనుమానం వస్తుంది. ఎప్పుడో ద్వాపర యుగంలో అలా జరిగిందండి. ఇప్పుడు ఎలా జరుగుతుంది? సాయి చరిత్రలో ఒక వ్యక్తి సాయి దగ్గరికి వస్తాడు. సాయి దగ్గరికి వచ్చాక సాయి ఏమంటాడు? ఉండిపో అంటాడు. శిరిడీలో సాయి దగ్గర అలవాటు ఏంటంటే, సాయి వెళ్ళమంటే తప్ప వెళ్ళరెవరు. వీడు ఉద్యోగానికి సెలవు పెట్టుకు రాలేదు, ఉండిపో, ఎప్పుడు చెప్పినా ఉండిపో అంటమే. వెళ్ళేవాడు కాదు, ఒక నెల అయిపోయింది. తెలుసు కదా మీకు, ఇప్పుడు జరిగిందే, ఈ యుగంలో జరిగిందే. సరే ఒకరోజు వెళ్ళు నాయన అన్నాడు. ఒణుకుతో ఏమవుతుందో ఏమో, సాయి దగ్గర ధైర్యంతో ఉన్నాడు. అంతవరకు గొప్ప అభినందీయుడే, అభినందించాల్సిందే. ఎంచంటే ఇప్పుడు ఉండమంటే, గురువు మీకేంటండి, ఆశ్రమం పెట్టి కూర్చున్నారు, మాకు ఉద్యోగాలు ఉన్నాయి. సాయితో ఆ మాట అన్నాయి, మాకు ఉద్యోగం ఉందని ఉండిపోయాడు. తర్వాత ఇంటికి వెళ్ళాక, సాయి దగ్గర ఉన్నప్పుడు నమ్మకం దూరంగా ఉంటే రాదు కదా, భయపడితే వెళ్ళాడు ఆఫీస్కి. వెళ్ళి, మరి నేను కొన్నాళ్ళు బట్టి రావటం లేదు, పిచ్చి మాటలు మాట్లాడక నీ పని చూసుకో అన్నాడు సూపర్వైజర్. సొంత పని చూసుకుంటున్నాడు. ఒక్కడు కూడా నెల రోజులు బట్టి నువ్వు రాలేదేమో వాడిని అడగటం లేదు. వీడేమో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ఎవడో ఒకడు అడుగుతారు, ఎవ్వడో అడగలే. సాయంత్రం ఇంకా కుతూహలం ఆపుకోలేకపోయాడు. కుతూహలం ఆపుకోలేక పక్కవాడిని అడిగారు, ఏంటారా నేను నెల రోజులు బట్టి రావటం లేదు, మీకేం రావటం లేదా, రోజు వస్తున్నావే, మాతో మాట్లాడుతున్నావే, అటెండెన్స్ వేస్తున్నా, సంతకం ఉందే, అంటే ఏం జరిగింది అక్కడ, మీ పనులు ఆయన చేసి పెట్టలేడా, మీకు ఆ నమ్మకం ఎందుకు లేదు, అది మీ తప్పు, మీరు నమ్మకపోతే నన్నేం చేయమంటారు. ఆ నమ్మకం తెచ్చుకోండి. భాగవతం చదివటంలో ఆ నమ్మకాన్ని కీర్తన అంట, ఇదంతా కీర్తనే కదా. అలా జరిగిందా సంఘటన? మరి సాయి చరిత్రలోనే జరిగిందా? ప్రతి గురువు చరిత్రలోనూ జరుగుతుంది. దిల్లేలు మూడు అమ్మ ఒక నమ్మకం లేనటువంటి వ్యక్తి, ఇంకొక నమ్మకం ఉన్నటువంటి వ్యక్తితో ఆ రోజు వెళ్ళేట, కొన్ని సంవత్సరాల కిందట అమ్మ ఉన్నప్పుడు, ఇల్లెళ్ళి మూడమ్మ. వీరికి నమ్మకం లేదుగా, అంచేత అందరూ నమస్కారం పెడతా ఉంటే, ఏంటి ఇంత పెద్ద పెట్టు పెట్టుకుంది, ఈ విధిట మెలక మంచం మీద కూర్చుంది. అందులో అప్పుడు ఆవిడకి బిల్డింగ్స్ కూడా లేదట. ఈ సంఘటన జరిగినప్పుడు హత్య ఉంది. హత్య అంటే తెలుసు కదా, గుడిసె మాత్రమే ఉంది. రాత్రి 9 ఆ ప్రాంతం అయి ఉంటుంది. ఒక అతను ఏడుస్తూ పరిగెట్టుకుంటూ వచ్చాడు. అమ్మా, నా ఇల్లు వేలానికి వచ్చేసింది, నేను అది భరించలేక పరిగెట్టుకుంటూ వచ్చేసాను. చాలా జాగ్రత్తగా ఈ సంఘటన ఏదండి, రాత్రి 9 వచ్చాడు. ఎప్పుడు వచ్చాడో మీరు గమనించుకోండి. అందుకు వింటే అనేది శ్రవణం అనేది మీరు కరెక్ట్ గా చేయాలి. నేను చదివి ఆ కథని మీరు ఎక్కడ శ్రవణం చేయాలో నొక్కి చెప్తున్నాను నేను. కానీ అన్ని కథలకి ఇలా చెప్పలేను కదా, మీరు పట్టుకోవాలి. ఏది పట్టుకోవాలో అక్కడ రాత్రి 9 వచ్చాడు ఏడుస్తూ, విలువల్లో ఆడిపోతూ, అమ్మ అయిపోయింది నా మర్యాద, వేలానికి వచ్చేసింది, ఏం పర్వాలేదు నాని, రేపు చేస్తాలే, ఏం పర్వాలే, కొంచెం వినిపిస్తుందా, కొంచెం కొంచెం వినండి. అమ్మనటువంటి వాడు చూసే ఆమెని, అంటే మిగతా వాళ్ళందరూ భక్తిగా చూస్తుంటే వాళ్ళని వికరిస్తూ చూస్తున్నాడు. వాడు వచ్చాడు, ఇల్లు వేలం వేసేస్తున్నాడండి, చాలా బాధగా ఉందండి, నేనేమో వచ్చేసాను నేను అని. సరే ఏం పర్వాలేదు నాయన అని దగ్గర తీసుకుంది, ఓదార్చింది. ఈయన నవ్వుకున్నాడు, వేలం అయిపోయింది, వేలం వేయటానికి వచ్చేశారు, ఈ వీడేమో అమ్మ దగ్గరకు వచ్చి ఏడుస్తున్నాడు. ఏం చేస్తున్నామ్మా, ఓదార్చింది, అంతకంటే చేసేది ఏముంది అనుకుంటున్నట్ట. సరే పడుకున్నారు. ఓ రాత్రి వీడు లేచాడు. ఎవడు, నమ్మకం లేని వాడు. లేస్తూ వీడు లేడు పక్కన మంచం మీద. అయ్యో పాపం, ఎక్కడికి వెళ్ళిపోయాడు ఏంటో వీడు. కానీ సరే ఏం చేస్తామని నవ్వుకున్నాడు. అమ్మ దగ్గరకు వస్తే ఏమవుతుంది, ఇలాంటప్పుడు స్నేహితులు ఎవరి దగ్గరకు వెళ్తే లాభం కానీ అని మనసులో అనుకుని పడుకున్నాడు. మళ్ళా పొద్దున 5:30 ఆ ప్రాంతంలో మళ్ళీ ఇతని మెలకు వచ్చి చూస్తే అక్కడ ఉన్నాడు పక్కనే పడుకుని హాయిగా. ఇంత నిశ్చింతగా పడుకుంటున్నాడని వీడికి కుళ్ళు వచ్చింది. తమాషా చూడండి, మనకి నిద్ర రాలేదని బాధ కాదు, వాడు నిద్రపోతున్నాడని బాధ అని కుళ్ళాడు. హాయిగా పడుకున్నాడు. ఇందాకేమో అంత ఏడుపులు పెడబొబ్బలు తొక్కాడు. అమ్మా నా జీవితం ఏమైపోతుంది, సర్వనాశనం అయిపోయిందని ఏడుస్తూ వచ్చాడు. మధ్యన ఎక్కడ పోయాడో ఏమో మనకి తెలియదు, కానీ ఇప్పుడు హాయిగా పడుకున్నాడు. అంతేలే మానవ సహజం అనుకుంటున్నాడు. సరే లేచాడు. ఈ లోపల అడిగనే అడిగాడు వాడు, ఏమయ్యా మరి రాత్రి అంతా అంతలా ఏడ్చావు కదా అంటే, వాడు కళ్ళమంట నీళ్లు తెచ్చేసుకుని ఆనందంతో, ఇది తెలియదు అమ్మ ఎంత చమత్కారం చేసిందో అన్నాడు. ఏం చేసింది అన్నాడు. కాగితం నుంచి తీసి ఒక కాగితం చూపించాడు. ఏం జరిగింది, ఏంటిది అన్నాడు. ఇంకా డబ్బులు కట్టేసి ఉన్నాయండి. ఎవడు కట్టాడు, నేనే కట్టానన్నాడు. వాడే కట్టేట, ఎలా, 2 మళ్ళా తిరిగి వెళ్ళాట ఇంటికి, ఇంట్లో చెప్పకుండా వచ్చాడు కదా, అంచేత ఇంట్లో వాళ్ళు ఏం బాధపడిపోతూ ఉంటారో పాపం, ఏమైపోయాను అనుకుంటారో పాపం, వాళ్ళని ఓదార్చడానికి వెళ్లి తలుపు కొట్టేట, 3:30 ఆ ప్రాంతాల్లో తలుపు కొడితే భార్య తలుపు తీసింది. ఏమండి అదేంటి, మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు, అది సరే మన ఇల్లు ఎవరు కొన్నారు, ఎవరు కొంటారేంటి, మీరేగా డబ్బిచ్చి వెళ్లారు. నేనేంటి డబ్బు ఇవ్వటం ఏంటి, నేను అమ్మ దగ్గరికి వెళ్ళానన్నాడు. అమ్మ దగ్గరికి వీడు వెళ్తున్నప్పుడే అక్కడ డబ్బు కట్టడం అయిపోయింది అన్న మాటగా అర్థం, కానీ అమ్మ ఏం చెప్పలే. ఈ కాలంలో జరిగినాయి, మరి మాకెందుకు జరగటం లేదు, మీకు మళ్ళా డౌట్ ఏమో, నిజమే అమ్మ కానీ ఎందుకైనా మంచిది అనుకోండి అని కూడా విశ్వాసం. భవానీ శంకరం వందే శ్రద్ధ విశ్వాస రూపిణం. అవిశ్వాసం తెచ్చుకోండి. మొత్తము ఆధ్యాత్మికత భాగవతము మీకేం చెప్తుంది అంటే, హ్యావ్ ఫెయిత్. ఆ విశ్వాస రాహిత్యము ఈనాడు పంపముంచుతోంది. ఎవరి మీద ఎవరికి నమ్మకం లేదు, ప్రతిదానికి సంతకాలు కావాలి, ప్రతిదానికి అటెస్టేషన్స్ కావాలి. నమ్మక రాహిత్యాయిగా చైనా వాళ్ళని చూసుకుని మనం నేర్చుకోవచ్చు. చైనా వాళ్ళ గురించి ఇప్పుడు చెప్తే మీలో చాలా మంది ఇప్పుడు చైనాకి వెళ్ళిపోతారేమో అని భయం. ఏంటి అక్కడ జరుగుతుందో తెలుసా, నేను నెక్స్ట్ బర్త్ లో మీ అప్పు తీరుస్తానని మీరు డబ్బు తీసుకోవచ్చు అప్పు. అక్కడ వాళ్ళు కమ్యూనిస్టులు అనుకుంటాం మనం, వాళ్ళేం కమ్యూనిస్టులు, వాళ్ళు నిజమైన భారతీయులు. ఈవెన్ నౌ చాలా చోట్ల మీరు నోటు రాస్తారు, నోటు రాస్తే ఓకే, కానీ ఏం రాస్తారు అంటే, ఇప్పుడు కాదప్ప నేను 2 తీర్చుకుంటాను ఒప్పుకుంటారు వాళ్ళు. అది విశ్వాసం. ఆ విశ్వాసం మనకుందా, మరి మాకు కృష్ణుడు పలగటం లేదు, గురువు పలగటం లేదు, ఏం చేస్తాడు గురువు, విశ్వాసం లేదుగా. కీర్తయన్, కీర్తన్ అంటే అది, అవిశ్వాసం తెచ్చుకోవడానికి చేసే ప్రయత్నం ఈ సంఘటనలు మనం చెప్తున్నప్పుడు, ఈ విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నప్పుడు మనకు ఆ నమ్మకం కలగాలి. కలిగితే జరిగిపోతుంది. ఇతరులకు ఉందా లేదా ఏమనుకుంటారు అది అనుకోకండి. అది అనుకున్నారంటే విశ్వాసం పోయిందనే మీకు. అవిశ్వాసం కావాలి, అవిశ్వాసం. అందుకో ఈ ఐదు లక్షణాలు నేను చెప్పింది గుర్తుంచుకోండి. గురువుకి సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వసమర్థుడు, కరుణామయుడు, ప్రేమ సమర్థుడు అయినటువంటి వాడు నాకు అండగా ఉండగా నాకేంటి భయం. రామాంజనేయ యుద్ధంలో రాముడు ఓడిపోతాడు. ఎందువల్ల? ఆంజనేయుడి యొక్క శ్రద్ధ కదా. మరి మనం ఓడించలేమా? మర్చిపోయాం మనం. మనం ఆ విశ్వాసం తెచ్చుకోవటం లేదు. తెచ్చుకోండి. అది నేను చెప్పేది అది అది వచ్చేస్తే అసలు భాగవతంలో మీరు ఎంత ఎక్స్పర్ట్స్ అయిపోయారో ఇప్పుడే. ఆ అవగాహన, పట్టుదల, అవును సర్వజ్ఞుడైనటువంటి, సర్వవ్యాపకుడైనటువంటి, సర్వసమర్థుడైనటువంటి, ప్రేమ కరుణా స్వరూపుడైనటువంటి వ్యక్తి యొక్క అండలో ఉన్నాను. నా అమ్మా అనుమానం వద్దు, ఉన్నారు. ఆ భావం, ఆ కీర్తన కావాలి. అంచేత 15 నిమిషాల ముందు ఖచ్చితంగా రండి. 7 గంటలకు నేను క్లాస్ మొదలెడతాను అంటే 6:45కి వచ్చేయండి. మాకు చాలా పనులు ఉంటాయి మాస్టర్. ఇట్స్ ఓకేమ్మా, నేను కావాల్సిందే చెప్తున్నాను. మీరు ఏం చేస్తున్నా చేసుకోండి. అన్ని కీర్తనలే. కీర్తన అంటే ఈ విశ్వాసము కలగజేసే సంఘటనల గురించి నెమరేసుకోవటం. అంచేత అష్టోత్తర నామావళి అది మనం చదివేది అంతా కూడా కీర్తనే. ఆ నామాలు చదువుతుంటే నీకు అర్థం అవటంలే కీర్తన అనేది. వాళ్ళు చేసినటువంటి చమత్కారాలను నామరూపంలో కీర్తిస్తున్నాం మనం. భజన రూపంలో కీర్తన. మీరు ఎలా చేస్తారు అనేది ముఖ్యం కాదు, కానీ ఖచ్చితంగా ఈ క్లాసు 7 గంటలకు నేను మొదలెడతాను అంటే 15 నిమిషాల పాటు ఖచ్చితంగా ఈ కీర్తన జరగాలి. నామ సంకీర్తన కలియుగంలో చాలా మంచిది. హరే రామ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే. అదే చేయాలా? ఒక నామము కంటే రెండో నామము గొప్పది అని ఎవడైనా అన్నాడు అంటే వాడు నామాపరాధన చేసిన వాడు అవుతాడు. వాడు బ్రహ్మహత్యా పాతకానికి అర్హుడు. చేత నామాపరాధం చేయకండి. ఈ నామం గొప్పదా, ఆ నామం గొప్పదా? ఈయన అన్ని నామాలు ఒకటే పవర్. 1 గ్రామ్ బంగారంతో అది వడ్డానంలో ఇరుక్కున్నా, కాలి మట్టెల్లో ఇరుక్కున్నా, ముక్కు పుడకగా ఉన్నా, తల మీద పెట్టుకున్నా, లేకపోతే బ్యాంక్ లాకర్లో పెట్టుకున్నా, అది 1 గ్రామే కాదా? నామాల్లో ఎందుకు మీరు మళ్ళా తేడాలు తెచ్చుకోకండి. నేను ఇప్పుడు చెప్పాను కదా అంచేదా అంతే. ఇంకా హరే రామ, హరే కృష్ణ చేస్తామండి, చేయండి, నాకే అభ్యంతరం లే. కానీ నామములో తేడాలు తీసుకురాకండి. ఇదంతా ఎందుకు చెప్పాను? కీర్తనలో గుహుడు పూర్వజన్మలో ఆ రాజు చేసినటువంటి పాతకానికి 3 సార్లు రామ అంటే చాలు అన్నాడు. నివృత్తి అయిపోయింది. ఈ లోపల తండ్రి తిరిగి వచ్చాడు. తిరిగి వస్తే వీడు చాలా గొప్పగా చెప్పుకున్నాడు, నాన్న రాజు వచ్చాడు, వాడు తప్పు చేశాడు, నీ బదులు నేనే మందు చెప్పేశాను. అసందర్భమైన ఒకళ్ళ గుర్తు వస్తాం నాకు. ఓ పల్లెటూళ్ళలో ఒక వైద్యుడు ఉండేవాడు. వాడి కొడుకు MBBS చదువుతున్నాడు. సరే, వాడి కొడుకు MBBS చదివి డిగ్రీ తెచ్చుకున్న తర్వాత వచ్చాడు. ఈ వైద్యుడు అక్కడున్న జమీందార్తో చెప్పాడు, ఇవాళ నా కొడుకు వస్తున్నాను సార్, అంచేత నేను మీ దగ్గరికి రాలేను అని. పల్లెటూరులో MBBS పాస్ అయిన డాక్టర్ వచ్చాడంటే జమీందారికి కుతూహలమే కదా అంచేత జమీందారు వచ్చాడు. ఈ వైద్యుడు ఎక్కడికో వెళ్ళాడు. వచ్చిన వాడు ఊరుకోకుండా, నాయన నువ్వు డాక్టర్ అయ్యావు కదా, నాకు జలుబుగా ఉంది మంది అన్నాడు. సరే, వీడు కొత్త డాక్టర్, దెబ్బకుని తీసి దానికి ఏముందండి ఇది తీసుకోండి, చాలా బాగా పనిచేస్తుంది అన్నాడు. మంది ఇచ్చాడు. సరే, రేపు మా ఇంటికి రాదు బాబు అన్నాడు జమీందారు కుర్ర డాక్టర్ని. సరే వచ్చాడు తండ్రి, రిటర్న్ అయ్యి వచ్చాక 2వ రోజు తండ్రి అంటే వైద్యుడు, ఈ కుర్ర డాక్టర్ ఇద్దరు కలిసి జమీందారింటికి వెళ్ళారు. జమీందారింటికి వెళ్తే జమీందారేమో వైద్యుడితో అన్నాడు, నువ్వేం వైద్యుడు అయ్యా, నీ కుర్ర డాక్టర్ నీ కొడుకు నీకంటే గొప్ప డాక్టర్, ఒక మాత్రతో నా జలుబు క్యూర్ చేశాడు, ఇవాళ నాకు జలుబు లేదన్నాడు. సరే చాలా సంతోషించాడు తండ్రి. అక్కడ నవమోహం పెట్టి ఇంటికి వచ్చాక తిట్టిన తిట్టు తిట్టకుండా కొడుకుని తిట్టాడు. ఒక్క మాత్రతో నువ్వు జలుబు తగ్గించేశావు, అసలు నిన్ను డాక్టర్ చేయించింది ఆ జలుబు వల్లే నేను. అర్థమైనా ఏం చేశాడు, మనం మనకున్నటువంటి పాపాలను కూడా వదులుకోవడానికి ఇష్టపడం. ఆ ఉంటే కదా మనకి ఆ రోగాలు ఆ బాధలు ఉంటే గానీ మాకు నిద్ర పట్టదాయి. వదులుకో వాటిని, వదులుకోండి ఆ బాధల్ని. గురువు తప్పు కాదు, అది భగవంతుడి యొక్క తప్పు కాదు. అంచేత ఈ తండ్రి వచ్చి మూడు సార్లు రామనామం చేయమంటావో దానికి ఒకసారి చేస్తే చాలు కదా, అంచేత నీవు నామము ఉచ్చరించటానికి అర్హత లేనటువంటి కులములో పుడతావు. ఇది ఎందుకు చెప్పాను, మీరు నామాన్ని ఉచ్చరించగలుగుతున్నారా లేదా అంటే మీరు ఎంత గొప్పవాళ్ళు, మీకు అర్థమవుతుందా మీరు అసలు ఎంత గొప్పవాళ్ళు. అందరూ ఉచ్చరించేస్తున్నారు కనుక మీ గొప్పతనం మీకు తెలియటంలే, వచ్చిన పెద్ద గొడవ అది. నామాన్ని ఉచ్చరించలేనటువంటి కులంలో పుట్టవు అని శపిస్తాడు. మరి మీరు ఉచ్చరించగలిగే కులంలో పుట్టారా లేదా? పుట్టారు కదా, అంటే మీరు అదృష్టవంతులవునా కదా. మరి ఆ అదృష్టం మీరు గమనించుకున్నారా? గమనించుకో మనం. ఎందుకంటే అందరూ మాట్లాడుతూ నాకేం లాభం. అప్పుడు ఏడుస్తాడు ఆ కొడుకు, నేను ఏం చేశాను, కొంచెం ఓవర్ డోస్ ఇచ్చాను అంతే కదా అన్నాడు. ఓవర్ డోస్ కొంచెం ఇస్తే ఏమవుతుంది, తప్పది అలా భగవంతుడి నామంలో ఓవర్ డోస్ పర్వాలేదు. అక్కడ కేవలం వాళ్ళు ఎందుకు చెప్పారు అంటే ఆ నామం యొక్క శక్తి మనకు అవగాహన అవటానికి. ఇప్పుడు మళ్ళా రాముణ్ణి దాటిస్తే ఇప్పుడు మళ్ళా బ్యాలెన్స్ అయింది. ఇంకొక ఈ నామాపరాధం మాత్రం చేయకండి. మీరు ఈ నామం చేశారా, ఆ గురువుని పూజించారా, ఏ గురువుని ఎక్కడ పూజించినా కూడా ఆ భగవంతుడే మీరు పూజిస్తున్నారు. గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురువు దేవు మహేశ్వర నోటితో అంటాం కాదు, మీరు కీర్తించాలి, మీకు నమ్మకం ఉండాలి. అది ఏ గురువుని పూజించినా ఒకటే ఆ కృష్ణుడినే పూజిస్తున్నారు మీరు. కృష్ణం వందే జగద్గురు, భాగవతంలో ఉన్నటువంటి ఈ రహస్యాన్ని గుర్తుంచుకోండి. ఇది ద్వారా చెప్పిన రెండు భక్తి అర్థమే కదా. మొదటి భక్తి ఏంటి, శ్రవణ భక్తి. శ్రవణ భక్తి అంటే వింటాం, వింటాం అంటే ఆచరించటం. ఈ ఆచరించటానికి మీరేమీ కష్టపడక్కర్లేదు. ఈ ఐదు పాయింట్స్ ఉన్నటువంటి భగవంతుడు నాలోనూ ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు. వింటే మహాత్ములు అలా చెప్పారు, నేను ఒప్పేసుకుంటున్నాను చాలు, రిజల్ట్స్ వచ్చేస్తాయి మీకు. అమ్మా లక్ష్మి ఆకలిస్తోంది అన్నాడు బాబా ఒకసారి. ఇంకా బాబా అడగాలే కానీ ఇంకేముంది, టక 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 ఉండుకొచ్చేసింది. వచ్చిన తర్వాత వచ్చింది గందరగోళం, బాబా తిన్నే కుక్క పెట్టాడు. అదేంటి బాబా కుక్క పెట్టావు, కుక్క తిన్నా నేను తిన్నా ఒకటి అన్నాడు. వాళ్ళు చేసి చూపించారు కానీ ఆ అవగాహన వస్తే చాలు, మీరు అది మనసులో ఉంచుకోండి అది. కానీ అందువల్ల కుక్కను నెత్తి మీద పెట్టుకోలేదు బాబా. కుక్కను నెత్తి మీద ఏం పెట్టుకోలేదు కదా, కుక్కను ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాడు. కానీ శుని చేవ శ్వపాకేచ పండిత సమదర్శన విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని ఇంతవరకు మనం ఒప్పేసుకుంటాం. విద్యా వినయ సంపన్నే కరెక్ట్, అంత అద్భుతమైనటువంటి వ్యక్తి, విద్య ఉంది వాడికి, వినయం ఉంది, బ్రాహ్మణత్వం ఉంది, ఇంకేముంది, వాడిలో భగవంతుని చూడగలను, ఆవులో భారతీయులు గ్యారంటీగా చూడగలరు, ఏనుగులో నాకు తెలియదు మీరు చూడగలరో లేదో, కానీ చూడగలరు అని కృష్ణుడు చెప్పాడు కనుక అది కూడా కరెక్టే ఉంటుంది. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని, తర్వాత సెంటెన్స్ కొంప ముంచుతుంది. శునిచేవ శ్వపాకేచ పండిత సమదర్శి, కుక్కలో కూడా అంటే నీచ జంతువుల్లో కూడా చూడటమే, మీరు ప్రయత్నిస్తే ప్రయత్నిస్తే వచ్చేస్తుంది అది. అది మూట కట్టుకుని వెళ్ళండి ఇవాళ, మేము ఆ స్థితిలో ఉండాలి, మీరు ట్రై చేయండి. అది ప్రయత్నం మాత్రమే మనం వంతు, ఫలితం గ్యారంటీగా ఉంటాం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదా, ఆచరించండి. ఈ ఐదు లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి మీకు అండగా ఉంటే ఇంకా మీకేంటి కష్టం ఉండదు. ఇదే మీకు చెప్తున్న మీకు కష్టం ఉన్నా కూడా ఖచ్చితంగా అది మీ మంచికే ఆ కష్టం ఉన్నది. ఆ మంచి ఏంటో మనం తెలుసుకుందాం. ప్రస్తుతం తెలియకపోవచ్చు, మనం అన్నముదాం అది ఓకే. ప్లస్ నొప్పిగా ఉంటే ఆరవద్దనలే, తిట్టవద్దు అనలే. ఆ తిట్టేదేదో పరిస్థితుల్ని వాళ్ళని తిట్టకండి, భగవంతుడినే తిట్టండి, తిట్టండి వాడిని. ఇంచేత అతన్ని తప్ప తిట్టే హక్కు మీకు అసలు ఎవరికీ లేదు. ఎవరి మీద చిన్న పరిస్థితులన్నీ ఆయన కల్పించినవేగా. కానీ భగవంతుడిని తిట్టాలి అంటే మీరు గాబరా పడిపోతారు. కానీ శ్లోకం మాత్రం ఏం చెప్తారు, త్వమేవ మాతా చ పితాత్మని, త్వమేవ బంధువు. ఏం వ్యాసాలు నోటితో అంటే, మీ అమ్మని ఎప్పుడు తిట్టుకోలేదా మీరు, మీ నాన్నని ఎప్పుడు తిట్టలేదా, మీ బంధువులను ఎప్పుడు తిట్టలేదా మీరు? నిజంగా చెప్పండి, తిట్టాం కదా. మరి భగవంతుడు ఎందుకు తిట్టకూడదు? ఆ శ్లోకం జరుగుతాం, నీ కష్టాలు వస్తే ఏమయ్యా నీ వల్లేగా నాకు ఈ కష్టాలు వచ్చాయని తిట్టు. ఆ ప్రేమ, ఆ తిట్టలో ఉన్న ప్రేమ తెలుస్తుందా? ఎవరు ఆయన జైల్లో రామదాస్ ఏమని తిట్టాడు, ఎవడబ్బా సొమ్మనుకున్నావయ్యా, తప్పేం లేదు అది. కానీ ఆ ప్రేమ అర్థమవుతుందా అక్కడ? ఆత్మీయత అర్థమవుతుందా మీకు ఆ తిట్టడంలో? ఆత్మీయత సంపాదించుకోండి, ఎవడు సంపాదించుకోవద్దన్నాడు మిమ్మల్ని? త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం. ఆర్తి ఆ భావన నింపుకోండి, అది శ్రవణ భక్తి అంటే. ఇంకా కథ చెప్పి ఆపిస్తాను, ఎన్ని లేదు కనుక. కథ ఏంటి అంటే, బ్రహ్మదేవుడి దగ్గరికి ముగ్గురు వెళ్ళారు, ముగ్గురు వెళ్ళలేదు, ముగ్గురు రిప్రజెంటేటివ్స్ వెళ్ళారు. చూసారా మీరు స్ట్రైక్ అది జరుగుతున్నప్పుడు నంది మార్బల్ అంతా బయట ఉంటారు, లీడర్స్ వెళ్తారు. అంచేత మానవ జాతిని లీడ్ చేసే మానవుడు, రాక్షస జాతిని లీడ్ చేసే రాక్షసుడు, దేవజాతిని లీడ్ చేసే దేవుడు, ఈ ముగ్గురు వెళ్ళారు. చాలా బిజీగా ఉన్నాడు బ్రహ్మ. ఏదో ఒక ఉపదేశం ఇవ్వండి సార్ అన్నాడు. నాకు టైం లేదయ్యా అన్నటానికి కూడా ఆయనకి టైం లేదు. అంచేత దా అని ఇంకేం మాట్లాడలేదు. వీడు ముగ్గురు తిరిగొచ్చి మాకు బ్రహ్మ ఇది చెప్పాడంటే ఇది చెప్పాడు అన్నారు. అది ఏం చెప్పాడో తెలుసున్న వాళ్ళకి తెలుస్తుంది, తెలియకపోతే రేపు చెప్తాను నేను. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, ఆధ్యాత్మిక జగత్తులో చాలా గొప్ప ఫలితాలు ఎప్పుడొస్తాయి అంటే, అందరూ సుఖంగా ఉండాలని కోరుకోగలిగినప్పుడు. ఇంకేత అందరూ సుఖంగా ఉండాలని కోరుకుందాం. ఆర్తితో మనస్ఫూర్తిగా కోరుకోండి, కళ్ళు మూసుకోండి. సర్వజ్ఞుడైనటువంటి ఆ భగవంతుడు మన ఆర్తిని విని, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు, ధనము లేని వాళ్ళకి ధనము, ఆరోగ్యం లేని వాళ్ళకి ఆరోగ్యము, సకాలంలో వర్షాలు, మంచి రాజులు మనకి లభిస్తాయి అని ప్రార్థన చేసుకుందాం ఆ భగవంతుణ్ణి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్య శాలిని ఏషోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా. సర్వే భవంతు సుఖినా, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖమాప్నుయాత్. అపుత్రాః పుత్రిణః సంతు, పుత్రిణః సంతు పౌత్రిణః. నిర్ధనాః సధనాః సంతు, జీవంతః సర్వాం శతం. ఓం శాంతి శాంతి శాంతి. అశతో మా సర్వమయ తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మామృతం గమయ, స్వార్థం మా పరమార్థం గమయ, అవ్యవస్థాం మా సువ్యవస్థాం గమయ. ఓం శాంతి.